ಶ್ರೀ ಮಹಾಗಣಾಧಿಪತಯ ನಮಃ, ಶ್ರೀ ಗುರುಭ್ಯೋ ನಮಃ, ಶ್ರೀ ಮಹಾಸರಸ್ವತೇ ನಮಃ. ಓಂ ಸರ್ವಚೈತನ್ಯರೂಪಾಂ ತಾಂ ಆದ್ಯಾಂ ವಿದ್ಯಾಂಚ ಧೀಮಹಿ ಬುದ್ಧಿಂ ಯಾ ನಃ ಪ್ರಚೋದಯಾತ್. ಶರತ್ಕಾಲಂಲೋ ಮೂಡವ ರೋಜು ಕಾರ್ಯಕ್ರಮಲೋ ಗಡುಗುಪೆಟ್ಟಾಂ. తృతీయ దివసం మా ప్రణవపీఠంలో అయితే అన్నపూర్ణాదేవిగా అలంకారం చేస్తున్నారు. ఈ అలంకారాలకి శాస్త్రీయత లేదని చాలాసార్లు చెప్పాను. అనగా ఏమిటి, పురాణాలు ఇతిహాసాల్లో ఏమీ ఈరోజు ఈ అలంకారం చేయాలని ఉండదు, కేవలం పూజా విధానాలే ఉంటాయి. కానీ కలియుగంలో అది కూడా ఒక అందం కింద భావించి ఒక్కొక్క గుళ్ళు ఒక్కొక్క రకంగా అలంకారాలు చేస్తూ ఉన్నారు. ఒక్కొక్కసారి ఈ తిథులు తగులు మిగులు ఉండడం వల్ల దసరాలు అంటే విజయదశమితో కలిపి 10 రోజులు ఉండవలసిన కార్యక్రమం 9 రోజుల్లో పూర్తయిపోతూ ఉంటుంది. అలాంటప్పుడు అలంకారాలు మారిపోతూ ఉంటాయి. ఒక్కోసారి 9 రోజులు ఉండి 10వ రోజు విజయదశమి కార్యక్రమం తిథుల వల్ల ఆటంకం లేకుండా సాగుతాయి. అలాంటప్పుడు సాధారణంగా ఆయా ఆలయాల్లో ఉన్న వీలుని బట్టి అలంకారం చేస్తూ ఉంటారు. ఈ అలంకారం చెప్పాను కదా, వైయక్తికం, ఆయా ఆలయ సంప్రదాయమే. అర్చనా విధానాలు వినవలసిన పురాణ కథలు మాత్రం శ్రద్ధగా వినాలి. ఈరోజు కూడా 3వ రోజు కూడా అత్యంత భక్తి శ్రద్ధలతో అమ్మవారిని తలుచుకొని పొద్దున్నే లేవాలి. లేచిన తర్వాత తలారా స్నానం చేసి వారి యొక్క ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని శిరస్నానం చేసి, లేదా శిరస్నానం కుదరకపోతే స్నానము చేసి భగవన్ నామాన్ని తీర్చిదిద్దుకొని కుంకుమ కానీ విభూతి కానీ త్రిపుండ్రం కానీ పెట్టుకొని ఆ తర్వాత అత్యంత భక్తి శ్రద్ధలతోటి దేవీ మంటపంలో ప్రవేశించాలి. ముందుగా గణపతిని పూజించాలి. అనంతరం అమ్మవారిని వారి వారి శక్తిని బట్టి పుష్పాలతోటి ధూపదీప నైవేద్యాలతోటి అర్చించాలి. సంస్కృతంలో తృతీయ లేక తదియ అంటాం. ఈరోజు 3వ రోజు అమ్మవారికి పాలతో అభిషేకం చేయటం చాలా మంచిది. ఆవు పాలు మాత్రమే అభిషేకానికి పనికొస్తాయి. తృతీయ నాడు ఆవు పాలతో అభిషేకించి ఆవు పాలనే అమ్మవారికి నైవేద్యం పెట్టాలి. ఈ అభిషేకం చేసేది దేనికి చేయాలి? ఆయా విగ్రహాల కింద చేయండి, లేదా పూజామందిరంలో చిన్న రూపం పెట్టుకోండి. మొదటి రోజే చెప్పాను, కొందరు శ్రీచక్రం పెట్టుకుంటారు. ఈ శ్రీచక్రానికి అభిషేకం చేయవచ్చు. అభిషేకం అయిపోయాక శుద్ధ జలంతో కూడా అభిషేకించాలి. అభిషేకం చేస్తున్నప్పుడు ఆవుపాలతో కానీ మంచిరెళ్లతో కానీ శ్రీ సూక్తం చదవమని శాస్త్రం చెబుతున్నది. శ్రీ సూక్తం చదవడం రానివారు వింటూ చెయ్యొచ్చు. అది ఇది కాకపోతే గురువిచ్చిన మంత్ర అనుష్ఠానం చేసుకుంటూ అభిషేకం చేయండి. అభిషేకం పూర్తయిన తర్వాత శుభ్రంగా తుడిచేసి అలంకారం చేయండి. నైవేద్యం కూడా పాలే, పాలతో అభిషేకం, పాలతోటే అమ్మని పూజించి పాలే నివేదనగా ఇవ్వండి. ఆవు పాలను నైవేద్యం పెట్టడం చాలా మంచిది. ఈ ఆవు పాలు ఎలా నివేదన చెయ్యాలి? పచ్చివి చెయ్యాలా, కాచి చెయ్యాలా అని చాలామందికి అనుమానం. ఆవు పాలు ఎప్పుడూ కూడా బాగా కాచి కొంచెం గోరువెచ్చగా ఉండగా కొద్దిగా పటిక బెల్లం కానీ బెల్లం కానీ వేసి ఆ ఆవు పాలే నివేదన చెయ్యాలి. పాలు ఈ పూట నైవేద్యం పెడితే సకల దుఃఖాలు తొలగిపోతాయి. దేనివల్ల ఏ దుఃఖాలు తొలగిపోతాయో నేను ఇంతపూర్వం దేవీ భాగవతంలో చెప్పాను, ఇప్పుడు చెబుతున్నాను. మానవుడికి తెలిసి కానీ తెలియక అనేక దుఃఖాలు ఉంటాయి. ఈ దుఃఖాలు తొలగడం కోసం ఆవు పాలే నివేదన చేయాలి. ఆవు పాలతోటే అభిషేకం చేయాలి. ఈ ఆవు పాలు తర్వాత కాస్త తాగాలి, తీర్థం తీసుకున్నట్టుగా తీసుకోవాలి. అలా తీసుకుంటే జన్మ దుఃఖం, జరా దుఃఖం, జాయా దుఃఖం ఇవన్నీ తొలగిపోతాయి. పుట్టడం పెద్ద దుఃఖం, పెళ్లి చేసుకుని సంసారంలో ప్రవేశించడం మరొక దుఃఖం. సంసారం అనేది ఒక పెద్ద దుఃఖం. భయంకరమైన ఈ దుఃఖాలన్నీ తొలగిపోతాయి. అనంతరం అమ్మవారి దగ్గరకు వచ్చి కూర్చుని శ్రీచక్రాన్ని తుడిచేసిన తర్వాత మళ్ళీ పసుపు కుంకుమలు పెట్టి, లేదా విగ్రహానికి అభిషేకం చేస్తే విగ్రహానికి పసుపు కుంకుమలు పెట్టి పువ్వులతో పూజించండి. ఏయో పువ్వులు చాలాసార్లు చెప్పాను, అయినా మళ్ళీ చెబుతున్నాం. మందారము, కానుగ పూలు, అశోక పుష్పాలు, సంపంగి, గన్నేరు, మాలతి, బిల్వపత్రాలు, తామర పువ్వులు, కలువ పువ్వులు, ముఖ్యంగా నల్ల కలువ పువ్వులతో అభిషేకం అమ్మవారికి పూజ చేయండి. అభిషేకం అంటే పువ్వులతో ఎలా చేస్తాం అంటే పువ్వులు అలా అమ్మవారి మీద పోసేస్తే అది అభిషేకం అట. నామములు చదువుతూ శ్రీమాత్రే నమః అంటూ ఒక పువ్వు పెడితే దాన్ని పూజ అంటారు. పువ్వులతో అభిషేకం, పువ్వులతో పూజ, ఈ రెంటికి తేడా ఉన్నది. రెండు చేతులతోటి పువ్వులు తీసుకుని శ్రీచక్రం మీద లేక అమ్మవారి విగ్రహం మీద పోస్తే దాన్ని పుష్పాభిషేకం అంటారు. అలా కాకుండా ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః, ఓం ఐం హ్రీం శ్రీం శ్రీ మహారాజ్ఞే నమః, ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమత్ సింహాసనేశ్వరియే నమః అని ఒక్కొక్క నామాన్ని మంత్రంగా మార్చి చదువుతూ ఒక్కొక్క పుష్పం వేస్తే దానిని పూజ అంటారు. ఈ రెండు ఈ పూట చెయ్యండి. కుదిరితే ఈ పూట సంపంగి పువ్వులతో అమ్మకి ప్రత్యేకమైన పూజ చేయండి. దానివల్ల ఇందాక చెప్పినట్టుగా సకల దుఃఖములు తొలగిపోతాయి. ఆఖరన అన్నం ఏ నైవేద్యం పెట్టాలి. గుడాన్నం ప్రేతమానస, మూడవ రోజు అమ్మవారికి గుడాన్నం అంటే బాగా ఇష్టం. మన వాళ్ళు చక్కెర పొంగలి అని చెబుతున్న చోట చక్కెర బదులుగా బెల్లం కలిపిన అన్నం పెడితే అమ్మవారు ఆనందం పొందుతుంది. బెల్లం కలిపినటువంటి అన్నం గుడాన్నం, అందులో జీడిపప్పులు, కిస్మిస్లు ఇలాంటివన్నీ వేసి రుచిగా తయారు చేసి, మీరు మాత్రం రుచి చూడకండి సుమా, నైవేద్యం పెట్టేదాకా రుచి చూడకూడదు, కనుక రుచిగా చేయమన్నాం కదా అని, ఆ రుచి ఎలా ఉంటుందని తింటే అది దోషం అవుతుంది, అలా రుచి చూడకుండా దాన్ని అమ్మవారికి నివేదన చేసి ఇతరులకి పెట్టండి. ఈ మూడవ రోజు కళ్యాణి అనే పేరుతో ఉన్న అమ్మాయికి పూజ చేయాలి. ఏడాది నిండినటువంటి పాపని కుమారి అంటారని, రెండేళ్ళు నిండినటువంటి పాపని త్రిమూర్తి అంటారని చెప్పాను కదా. మూడవ రోజు మూడేళ్లు నిండి నాలుగేళ్ల లోపు ఉన్నటువంటి పాప ఉందే, నాలుగేళ్లు నిండకుండా ఉన్న పాప, ఆ పాపకి అర్చన చేయాలి. అటువంటి బాలాదేవిని కళ్యాణి అంటారు. ఈ కళ్యాణి పూజ వల్ల లాభం ఏమిటి? విద్యార్థి విజయార్థి చ రాజ్యార్థి యశ్చ పార్థివః సుఖార్థి పూజయేత్తు నూనం కళ్యాణీం సర్వకామదాం. విద్యలో విజయం పొందాలి అనుకున్నటువంటి విద్యార్థి, రాజ్యం కావాలని కోరుకున్న మహారాజు, సుఖాలు కావాలనుకున్న మానవుడు కళ్యాణి పూజ చెయ్యవలెను. అనగా మూడేళ్లు నిండినటువంటి బాలాదేవిని, చిన్నపిల్లని భక్తితో శ్రద్ధతో పూజిస్తే ఈ లాభాలు కలుగుతాయి. మూడేళ్ళు ఉన్నటువంటి పాపని, మూడేళ్ళు నిండినటువంటి పాపని ఏం చేయాలి? కాళ్ళకి పసుపు పూసి, కుంకుమ బొట్లు పెట్టి, ఒక ఆసనం మీద కూర్చోబెట్టి అమ్మవారి కిందే భావించి భక్తి శ్రద్ధలతో పూజించాలి. ఆమె ఏం తింటే అవి పెట్టండి, భోజనం పెట్టండి, ఏం తొడుక్కుంటే ఆ బట్టలు ఇవ్వండి, ఆవిడకి ఇష్టమైనటువంటివి ఇచ్చి సమర్పించి నువ్వే అమ్మవారి అని పూజించండి. అలా పూజిస్తే విద్యార్థులకి విద్యా అభివృద్ధి కలుగుతుంది, విద్యలో విజయం లభిస్తుంది. ఈ మధ్యకాలంలో చాలామంది మాకు మెడికల్ సీట్లు కావాలి, ఆ సీట్లు కావాలనుకుంటున్నటువంటి వాళ్ళంతా కూడా ఇలాంటి పిల్లని పూజించాలన్నమాట. కొంతమందికి పదవులు కావాలని కోరుకుంటుంది, ఎమ్మెల్యే అవ్వాలనో, ఎంపీ అవ్వాలనో, మినిస్టర్ అవ్వాలనో, ఏవో కోరికలు ఉంటాయి. వీళ్ళందరూ కూడా రాజ్యార్థులు అన్నమాట, అనగా పదవిని కోరుకున్నవారు. అలా పదవి కోరుకున్నవారు శరన్నవరాత్రుల్లో మూడవ రోజు ఈ కళ్యాణి అనే పేరుతో ఉన్న మూడేళ్ళు నిండినటువంటి అమ్మాయిని పూజించాలి. ఇక మాకు ఇవేం అక్కర్లేదండి, జీవితంలో ఏదో వేళకింత భోజనం తింటూ సుఖాలు పొందాలనుకుంటున్నాం, సుఖనిద్ర, సుఖభోగాలు కావాలి అనుకున్నటువంటి వాళ్ళు సుఖం కోరుకుని కూడా ఈ అమ్మాయినే పూజించాలి. కారణం, కళ్యాణి సర్వకామద అని శాస్త్రం చెబుతున్నది. అన్ని కోరికలు తీర్చే శక్తి కళ్యాణి అనే పేరుతో ఉన్న అమ్మాయికి ఉంటుంది. అందువల్ల అమ్మాయిని పూజించాలి. పూజించేటప్పుడు మాత్రం శ్రద్ధగా పూజించాలి, విసుక్కోకూడదట. అనంతరం గుడాన్నం నైవేద్యం పెట్టాలని ముందే చెప్పాం కదా, ఆ నైవేద్యం పెట్టింది పాపకు కూడా పెట్టాలి. సరే, సువాసిని పూజ తప్పక చేయాలని చెప్పాం కదా, సువాసిని పూజ చేసి తీరాలి. అమ్మవారిని ఒక ముత్తైదు రూపంలోకి భావన చేసి 50 నుంచి 60 సంవత్సరాల మధ్యలో ఉన్న ఒక ముత్తైదుని ఆసనం మీద కూర్చోబెట్టి భక్తి శ్రద్ధలతో మూడవ రోజు పూజించినట్టయితే ఆవిడికి పెట్టవలసిన చీరలు, కానుకలు ఇచ్చి, అమ్మా నువ్వే అమ్మవంటూ ఏ ఖడ్గమాలయో మరొక అష్టోత్తర శతనామమో చదువుతూ కుంకుమతో పూజించి ధూపదీప నైవేద్యాలు ఇస్తే అటువంటి వాళ్ళు సౌభాగ్యం పొందుతారు, సంపదలు పొందుతారు, ఆనందం పొందుతారు. ఏకభుక్తం చేసేటటువంటి వాళ్ళు రాత్రికి నేతితో ఉండిన అన్నం మాత్రమే తినాలి. ఈ పూజ సకల యజ్ఞ ఫలితాన్ని ప్రసాదిస్తుంది. మూడవ రోజు వినవలసినటువంటిది ఏమిటి? మహిషాసుర మర్దన ఘట్టం శ్రద్ధాశక్తులతో వినాలి. కారణం ఏమిటంటే, దేవీ భాగవతమును ఈ 9 దినములు పారాయణం చెయ్యాలి అని చెప్పాను కదా. మొదటి దినం 1వ స్కంధంలో 1వ అధ్యాయం నుండి 3వ స్కంధం 3వ అధ్యాయం వరకు పారాయణం చెయ్యాలని మొదటి రోజు చెప్పాను. 2వ రోజు 3వ స్కంధం 4వ అధ్యాయం నుండి 4వ స్కంధం 8వ అధ్యాయం వరకు పారాయణం చెయ్యాలి. 3వ రోజు 4వ స్కంధములోని 9వ అధ్యాయం నుండి 5వ స్కంధంలోని 18వ అధ్యాయం వరకు కూడా పారాయణం చెయ్యాలి. 5వ స్కంధంలోనే ఈ మహిషాసురమర్దన ఘట్టం వస్తుంది. కాబట్టి ఈరోజు అది వినండి. పారాయణం చేసుకునేవాళ్ళు ఎలాగో అలా పారాయణం చేస్తారు. ఇక అంతా అయిపోయాక తప్పనిసరిగా ప్రతిరోజు ధూపము దీపము నైవేద్యము అయ్యాక హారతి ఇవ్వాలి. హారతి సమయంలో మంగళగీతములను పాడాలి, ప్రదక్షిణం చెయ్యాలి, గురు పూజ చెయ్యాలి, దేవీ భాగవతమును అనునిత్యము పూజించాలి. అనునిత్యం గురువుని తెలుసుకునుట, దేవీ భాగవతమును పూజించుట, గురువునకు ప్రదక్షిణ చేయుట, గురువుగారు తమ దగ్గర లేకపోతే గురువుగారి పటాన్ని పెట్టుకుని దానికి ప్రదక్షిణ చేయుట, ఇవన్నీ కఠోర నియమాలు. ఇవి చెయ్యాలి. ఏ రోజుకా రోజు దేవీ భాగవతంలోని ఏ పురాణ వినాలలో ఆ కథను కూడా మా భక్తులకి చెప్పి మీకు దీంతో పాటు ఈ ప్రవచనం కూడా అందించి ఏర్పాటు చేయడానికి ప్రయత్నిస్తాం. దైవానుగ్రహం అది కూడా మీకు లభిస్తుంది. మా ప్రణవపీఠంలో ఏ ఏ అలంకారాలు చేస్తున్నామో మీకోసం చెబుతాం. ఆ అలంకారాలు పీఠంలో అమ్మవారికి అలా చేస్తాం అన్నమాట. శాస్త్రం కాదు, కానీ ఇది ఆలయ సంప్రదాయమే. ఏ గుడికైనా సంప్రదాయమే తప్ప శాస్త్రం కాదు అలంకారం అని ముందే చెప్పాను. మేము మొదటి రోజున బాలా త్రిపుర సుందరిగా అమ్మవారిని అలంకరిస్తాం. 2వ రోజున గాయత్రీమాతగా అలంకరిస్తాం. ఇది 9 రోజులు తిథులకు మిగుళ్ళు తగులు లేనప్పుడు, ఆఖరిని 10వ రోజు విజయదశమి కూడా ఉన్నప్పుడు. ఒక్కోసారి మిగులు తగులు ఉన్నప్పుడు మాత్రం ఒక అలంకారం తీసివేయవలసి వస్తుంది. ఎందుకంటే ఒక్కసారి ఉదాహరణకి 2021లో ఏమైంది, 9 రోజులే వచ్చింది మొత్తం కార్యక్రమం, విజయదశమితో కలిపి 9 రోజులే. అలాంటప్పుడు ఒక అలంకారం తగ్గిపోతుంది. అలా కాకుండా నవరాత్రులు 9 పూర్తిగా జరిగి విజయదశమి కూడా పూర్తిగా జరిగితే అటువంటప్పుడు మొదటి రోజు బాలాత్రిపుర సుందరిగా, 2వ రోజు గాయత్రీమాతగా, 3వ రోజు అన్నపూర్ణామాతగా అలంకరిస్తాం, 4వ రోజు శ్రీ లలితామాతగా అలంకరిస్తాం, 5వ రోజు శ్రీ మహాలక్ష్మీదేవిగా అలంకరిస్తాం. ఇంకా మహాసరస్వతి మాత అలంకారం అనేది మాత్రం మూలా నక్షత్రం ఉన్న రోజునే చేస్తాం. తర్వాత రోజు మహాగౌరి మంగళగౌరిగా అలంకరిస్తాం. అష్టమి నాడు దుర్గాష్టమి నాడు దుర్గాదేవిగా, మహానవమి నాడు మహిషాసురమర్దినిగా అలంకరిస్తాం. ఆఖరణ విజయదశమి నాడు మాత్రం సాధారణంగా అందరూ విజయదుర్గగా అలంకరిస్తారు. మేము సువర్ణ కవచముతో అమ్మవారికి అలంకారం చేస్తాం. ఆ రోజు జమ్మి చెట్టుకు కూడా పూజ చేస్తాం. ఇది మా అలంకార విశేష విధానాలు. మీరు మీ విధానాలను బట్టి అలంకారం చేసుకోండి.